ఆచార్య గుజ్జెల్లమూడి కృపాచారి.
బైబిల్లో కొత్త నిబంధన అంతా క్రీస్తు కాలం నాటి చరిత్ర. ఇందులో యేసు చేసిన బోధలు, ఆయన ప్రజలతో మమేకమైన సందర్భాలు, క్రీస్తు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు, యేసు శిష్యులు చేసినటువంటి బోధలు, ప్రజలకు యేసును గురించి వివరించిన ఎన్నో విషయాల సంకలనం ఇది. ప్రధానంగా యేసు బోధలు, గాథలు, ప్రసంగాలు అన్ని మత్తయి, మార్కు, లూకా, యోహాను అనే చతుర్సువార్తల్లో ఉన్నాయి. ఇది మరో విధంగా చూస్తే యేసుక్రీస్తు చరిత్ర అని చెప్పవచ్చు. యేసుక్రీస్తు అనే మాట రెండు పదాల కలయిక. యేసు అంటే రక్షించేవాడు అని అర్థం, క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్థం. యేసు చేసిన బోధలు, ఉపమానాలు అన్ని సార్వత్రిక సత్యాలు. అవన్నీ కూడా నిత్య జీవిత జనహిత ప్రబోధాలు. అలాంటి గాథల్లో సలాంతుల కథ ఒకటి. సలాంతు అంటే దాదాపు 4000 ఉండొచ్చు. ఇది క్రీస్తు శకం 1వ శతాబ్ది కాలం నాటి నాణ్యం. సాధారణంగా మనుషులు రకరకాల మనసులతో విచిత్రంగా ఉంటారు. కొంతమంది అయితే అప్పనంగా వస్తే తినేద్దాం అనుకుంటారు. అయితే కష్టపడి జీవించడంలో ఉన్న ఆనందం మరెందులోనూ లేదు. ఇక్కడ తమాషా చిటుకు కూడా ఉంది. దేవుడు మనల్ని చిన్న చూపు చూశాడు, పక్కింటి వాళ్ళేమో ఇంత కింద సంపాదిస్తూ ఎదిగిపోతున్నారని ఏడ్చేవాళ్లు ఉంటారు. అలాంటిదే ఈ తలాంతుల కథ. ఓ ఆసామి దేశాంతరం వెళుతూ తన వద్ద ఉన్న ఆస్తి కొంత డబ్బు రూపంలోకి మార్చి ఒకరిని పిలిచి అతనికి 5 తలాంతులు, మరొకరిని పిలిచి 2 తలాంతులు, చివరి వాడికి 1 తలాంతు ఇచ్చాడు. వాళ్ళకన్నీ జాగ్రత్తలు చెప్పి దేశాంతరం వెళ్లిపోయాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు మరో 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు కూడా అంతే సంపాదించాడు. మూడో వాడికి మాత్రం 1 తలాంతు మాత్రమే ఉంది. దాన్ని ఏమి చేయాలో తోచలేదు. భూమిని తవ్వేసి భద్రంగా దాన్ని దాచిపెట్టాడు. కొంతకాలానికి యజమాని దేశాంతరం నుంచి తిరిగి వచ్చాడు. ముగ్గురిని పిలిచాడు. మొదటివాడు ఆనందంగా ఆహ్లాదంగా యజమానికి నమస్కరించి, అయ్యా, మీరు ఇచ్చిన డబ్బును వ్యాపారం చేసి మరో 5 తలాంతులు చేశాను అని సంతోషంగా చెప్పాడు. యజమాని సంతోషించి, బాగా నమ్మకమైన మంచి దాసుడివి, ఈ కొంచెంలో నీవు చాలా నమ్మకంగా ఉన్నావు, అందువల్ల నిన్ను అనేకమైన వ్యాపారాల మీద అధికారిగా నియమిస్తున్నావో అని అనేశాడు. అంత మాత్రమే కాదు, నువ్వు నాతో సమానంగా నిన్ను గౌరవిస్తున్నా, ఈ సమాజం కూడా గౌరవించేటట్టు నిన్ను చక్కగా నాతో కలిసి ఉండమంటున్నా అని మెచ్చుకుని తనతో పాటు గౌరవించాడు. అలాగే 2 తలాంతులు తీసుకున్న వాడు కూడా అలాగే మరో 2 తలాంతులు పెంచానని చెప్పాడు. రెండో వాడిని కూడా మెచ్చుకుని అతన్ని కూడా తనతో పాలి భాగస్వామిగా చేశాడు. ఇక మూడో వాడిని పిలిచేసరికి వాడు రసరసలాడుతూ, కుప్పంగా ఏమయ్యా పెద్ద మనిషి, నువ్వు చాలా అన్యాయస్తుడివి, నువ్వు విత్తని చోట పంట కోసేవాడివి, విత్తనాలు చల్లని చోట పంట కూర్చుకునే కఠినుడివి, అసమర్థుడివి అని తిడుతూ, నువ్వు ఇచ్చిన 1 తలాంతు ఏమోలా, ఇది ఏం చేయాలి పనికిరాదు, అందుకే భూమిలో పాతి పెట్టేశా, తీసుకో అని విసురుగా మొఖాన్ని ఇచ్చాడు. దానికి యజమానికి కాస్తంత కోపం వచ్చింది. అయినా సమాయించుకుని, ఒరి సోమరాడా, ఎంత తెలివి తక్కువగా అంచనా వేశారు అబ్బాయి, కనీసం ఎవరికైనా ఇచ్చినా వడ్డీ అన్న వచ్చేది కదా, దాని కొంచెం లాభమన్నా కలిగేది, ఇంత బుద్ధి లేని వాడు అనుకోలేదు, అది మాత్రం నీకెందుకు, 10 తలాంతులు ఉన్నవాడికి మొదట వాడికి ఇస్తే మరింతగా వృద్ధి చేస్తాడు, ఇచ్చేసాయి, నీలాంటి అసమర్థుడికి ఏది దొరకదు, వెళ్ళిపోమని చెప్పాడు. ఇది కథ. ఇందులో 2 తమాషా విషయాలున్నాయి. మొదటిది, మన శక్తి సామర్థ్యాలను బట్టి మనకు రకరకాలైన లభిస్తూ ఉంటాయి. అక్షర జ్ఞానం లేనివాడు ఆఫీసర్ అయితే ఎన్ని అనర్థాలు, మనకు ఎన్నే ఉంది. అందుకే మన స్థితిని బట్టి, స్థాయిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి అన్ని లభిస్తాయి. లేదని నిత్యం ఏడిచే బదులు ఉన్నదాన్ని జాగ్రత్త చేసుకుని జ్ఞానంతోనూ వివేచనతోనూ రెట్టింపు చేయడం ప్రతి ఒక్కరి కర్తవ్యం కూడా. రెండోది, మనం మన పెద్దలు మనకిచ్చినటువంటి దాన్ని మూటగట్టి ఉంచే ప్రయోజనం ఏంటి, వృద్ధి చేయడానికి చేసుకోవడానికి ప్రయత్నించాలి. అందుకే ఎత్తునే కృతే దినసిద్ధ్యతి కత్రదోషం అంటారు. సరే, అలాగే మరో కథ. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో దాదాపుగా అందరికీ తెలిసిన మంచి కథ ఏంటంటే మంచి సమరైన కథ అంటారు. అవసరంలో మేలు చేయాలి, అవసరానికి మేలు చేయాలనే మంచి తలంపు ఆలోచన కొందరికే ఉంటుంది. అవసరానికి ఆదుకున్నవాడే మనకు ఆప్తుడు, అతడే మనకు ఆపద్బాంధవుడు, అతడే మనకు ఆప్త మిత్రుడు. అలాంటిదే ఈ కథ. ఎరుసలేము నుంచి ఎరుకో అనే పట్టణానికి ఒక అతను వెళ్తా ఉన్నాడు. అతని దగ్గర ఏమి ఉన్నాయో ఏమో తెలియదు గాని దొంగ చెదురు చిక్కాడు, తావు దెబ్బలు తిన్నాడు, ఉన్నదంతా దోచుకుని కొట్టి బట్టలతో సహా తీసేసుకుని వెళ్లిపోయారు. కాసేపటికి ఆ దారిని ఓ యాజకుడు వెళ్తా ఉన్నాడు. యాజకుడు అంటే దేవాలయంలో ప్రధాన అర్చకుడు అన్నమాట. ఈ దారి పక్కనే దెబ్బలు తగిలిన వాడిని చూశాడు, అటు ఇటు చూశాడు, ఎందుకైనా మంచిది, ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది, అంత సుఖం కూడా, మళ్ళీ ఎవడొచ్చి నన్ను తంటాడు, నాకెందుకు ఇక్కడ అనుకున్నాడు ఏమో, బడివడిగా వెళ్ళిపోయాడు. మరి కాసేపటికి ఓ లేవీయుడు ఇచ్చాడు. లేవీయుడు అంటే ఆలయ ప్రధాన యాజకులకు సహాయంగా ఉండేవాడు అని అర్థం. అతను కూడా చూశాడు, దెబ్బలు తగిలి రోడ్డు పక్కగా ఉన్నాడని గమనించాడు. అయినా నాకు ఎందుకు వచ్చిందిలే ఈ గొడవ అంతా, ఎవడన్నా వచ్చి నన్ను తంటే నాకేది దిక్కు అనుకుని గబగబా వెళ్లిపోయాడు. మరి కాసేపటికి ఓ సమరయుడు వచ్చాడు. సమరయులు అంటే తక్కువ వారిగా పరిగణింపబడే వాళ్లు అని అర్థం. పైగా యూదులకి సమరయులకి సత్సాంగత్యం లేదు. యూదులు పైవర్గం వారు, సమరయులు కింది వర్గం వారు. ఇక్కడ సమరయుడు ఆ గాయపడినటువంటి వాడిని చూశాడు. వివస్త్రంగా ఉన్నాడు, శరీరం అంతా గాయాలున్నాయి, ఎక్కడో కొన ప్రాణం కొట్టు మిట్టాడుతూ ఉంది. అయితే సమరయుడికి మానవత్వం పొంగి పొరలింది, కర్తవ్యం గుర్తుకొచ్చింది, మానవ సేవే దేవుని సేవ అనుకున్నాడు. దగ్గరికి వెళ్లాడు, గాయాలు తెలిచాడు, అతని దగ్గర పైవస్త్రం తీసి అతను కప్పాడు. అతన్ని తన వాహనం మీద ఎక్కించుకుని గ్రామానికి వచ్చి వైద్యం చేయించి పూటక వాళ్ల వాళ్ళ ఇంట్లో పెట్టి ఆహారానికి వైద్యానికి కొంత డబ్బిచ్చాడు. పైగా వెళ్లే ముందు మరో మాట కూడా చెప్పాడు, ఇంకేమైనా అవసరం ఉంటే ఖర్చు పెట్టండి, తిరుగు ప్రయాణంలో వచ్చి మళ్లీ ఇస్తాను అని చెప్పాడు. ఇది కథ. అయితే ఈ ముగ్గురులో పొరుగువాడు ఎవడు అని ప్రశ్నిస్తే మనకు ఆపదలో సాయం చేసిన వాడే ఆప్తుడు అని అంటాం కదా. ఈ కథ మానవత్వాన్ని పరిమళించే మంచి కథ. మనిషిగా పుట్టినందుకు కనీసం ఆపత్కాలంలో అయినా సరే ఇతరులకు సాయం చేయాలనే విషయం ఒకటైతే, కేవలం తెలిసిన వాళ్ళకి మాత్రమే సాయం చేయడం కాదు, ఆపదలో ఉన్న వారు ఎవరైనా సరే సాయం చేయడం మనిషిగా మన కర్తవ్యం అనే నీతి బోధిస్తుంది ఈ మంచి సమరయుడి కథ. అలాగే మరో కథ, పుట్టి చక్కని కథ. యేసు ఎరుకు అనే పట్టణం వెళ్తూ ఉన్నాడు. సాధారణంగా యేసు ఎక్కడికి వెళ్తున్నా ఎప్పుడు ఆయన వెంట జనం ఉండేవాళ్లు. అప్పటికి యేసును గుర్చిన వార్త ఆనోట పడి అందరికి తెలిసిపోయింది. ఆయన మంచి వక్త, పరమ ప్రవక్త, ఎన్నో అద్భుత ఆశ్చర్య క్రియలు చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటే జక్కయ్య అనేవాడు కూడా విన్నాడు. జక్కయ్య విని ఏమనుకున్నాడంటే, యేసు ఎవరో వింటాడబ్బా అని ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు ఈ జక్కయ్య అనేవాడు యేసును చూడాలి అని కోరుకున్నాడు. అసలు జక్కయ్య అనేవాడు ఎవడు అంటే, సుంకం వసూలు చేసేవాడు, అంటే మనం బిల్లు కలెక్టర్ అంటాం, అలాంటి ఉద్యోగం అన్నమాట. అయితే జక్కయ్య పొత్తివాడు, అంతమందిలోనూ యేసును చూడాలంటే కష్టం. అందుకే ఆయన వచ్చే మార్గంలో మేడి చెట్టు ఎక్కాడు. చెట్టు పైన చక్కగా ఆనుకుని కూర్చోవడానికి అనువుగా ఉండే ప్రదేశం ఎంచుకున్నాడు. ఓ కమ్మను వాటేసుకుని కదలకుండా చూస్తా ఉన్నాడు, యేసు ఇప్పుడు వస్తాడా అని. అంతే కాసేపట్లో యేసు రానే వచ్చాడు. ఆయన్ని అంత ఎత్తు నుంచి తల్లి తీరా చూశాడు. అంతలోనే యేసుతో సహా అందరూ మేడి చెట్టు కింద అలాగే ఆగిపోయారు. ఓ క్షణం అంతా నిశ్శబ్దం. ఏంటా అని ఆలోచన చేసేలాగా యేసు పెద్దగా, జకయా త్వరగా దిగిరా, నేను నీ ఇంటిగా వస్తున్నా, నీ ఇంట నేను ఆతిథ్యం తీసుకోబోతున్నా అనేసరికి జక్కయ్యకి సంభ్రమం ఆశ్చర్యం కలిగింది, ఆనందం పెళ్ళుబుకింది. అసలు నా పేరు ఎలా తెలిసింది అని అనుకుంటూనే గబగబా చెట్టు దిగాడు. అందరినీ చూసుకుంటూ వచ్చి యేసు కాళ్ళ మీద పడ్డాడు. యేసు సంతోషంగా పైకెత్తి హత్తుకుని, జక్కయ్య నేను నీ ఇంటికే వస్తున్నా, అంత కష్టపడి చెట్టెక్కావే అనేసరికి తన్నీళ్లు పెళ్ళుబుకాయి. యేసయ్యా నేను పాపిని, పాపం చేశాను, అదేనయ్యా పేదలు కట్టవలసినటువంటి పన్ను అంతకంత పెంచి వసూలు చేశాను, అందరూ నన్ను పొట్టి చెక్కయ్య అనడం మానేశారు, పన్ను చెక్కయ్య, వసూలు చెక్కయ్య అంటున్నారు, లంచాల రూపంలో ఎంత తిన్నానో చెప్పక్కర్లేదు, అందుకే ఈ క్షణమే నా ఆస్తి అంతా పంచి సగం పేదలకు ఇచ్చేస్తా, ఎవరి దగ్గరైనా సరే అన్యాయంగా వసూలు చేసిన దానికి 4 గంటలు తిరిగి ఇచ్చేస్తా, ఈ పాపిష్టి సొమ్ము నాకు వద్దే వద్దు అన్నాడు. అంతే యేసుతో పాటున వాళ్ళంతా ఆశ్చర్యానికి గురయ్యారు. జక్కయ్య ఎంత దుర్మార్గుడో అంత సన్మార్గుడయ్యాడు, అన్యాయంగా వసూలు చేసిన సొమ్మంతా తిరిగి ఇచ్చేశాడు. ఒక్క క్షణంలో ఎంత మార్పు అని ఆశ్చర్యం నుంచి తీరుకునేలోగా యేసు, రాజక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, నశించిన దాన్ని వెతక రక్షించడం కోసమే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు, రా జక్కయ్య అని యేసు ఆనందంగా సొంత బిడ్డని ఆలింగనం చేసుకున్నట్టుగా జక్కయ్యను హత్తుకున్నాడు. ఇది పుట్టి జక్కయ్య కథ. ఇందులో అనేక అంశాలున్నాయి. మొదట జక్కయ్యకు ఆలోచన రావడమే గొప్ప, అతనికి తపన, మనకు కూడా అప్పుడప్పుడు మంచి వాళ్ళను గొప్ప వాళ్ళను పెద్దవాళ్ళను రాజకీయ నాయకులను సినిమా యాక్టర్లను చూడాలని కోరి కలుగుతుంది. నిజానికి అది మంచి ఆలోచనే. అలాంటి మంచి బీజం మనసులో పడినప్పుడు ఆచరిస్తేనే ఫలితం ఉంటుంది. రెండోది ఎలాగన్నా గానీ యేసును చూడాలని చెప్పి ఎక్కడం, మనం కూడా అత్యున్నతంగా ఉండేవాళ్ళని చూడాలనుకోవడంలో తప్పు కాదు. ఎలా చూడాలనేదే మంచి ప్రణాళిక. అటువంటి మంచి ప్రణాళిక ఎక్కడ వేశాడు. మరో విషయం ఏంటంటే యేసు పిలుపు అందుకుని చిట్లు దిగడం, వసూళ్ల రాజుగా పేరొందిన జక్కయ్య సుంకపు గుత్తదారుడు, అన్యాయంగా పన్ను ఎక్కువగా వసూలు చేసి జక్కయ్య చెట్టు దిగి యేసు కాళ్ళ మీద పడడం, అంటే జక్కయ్యను అహం పాప బీజమైన డబ్బు పిచ్చి అంతం వదిలిపోయింది అన్నమాట. ఇక్కడ ముఖ్యమైన విషయం కూడా ఉంది, తను ఎలా వసూలు చేశాడో ప్రజలకు తెలుసు, తనకి అంతా తెలుసు. అన్ని ఒప్పుకుని అన్యాయంగా సంపాదించినంతా వదిలేసి పేదలకు ఇచ్చేశాడు. పైగా ఎక్కువ వసూలు చేసిన వాళ్ళందరికి కూడా 400 తిరిగి ఇచ్చేశాడు. అది చాలా గొప్ప విషయం. తప్పు చేయడం మానవ నయ్యం, అది గుర్తించుకుని తప్పు చేయకుండా సరిదిద్దుకుంటే దైవలక్షణం. అలాంటి దైవలక్షణం ఉండాలని ఈ కథలో నీతి మనకు వివరిస్తూ ఉంది. అలాగే మరో కథ, కొంతమంది దాన ధర్మాలు దేవాలయాలకు ఇరివిరిగా కానువులు ఇస్తా ఉంటారు. అయితే 10 నుంచి 10 రూపాయలు పబ్లిసిటీ కావాలనుకుంటారు. అది కూడదని చెప్పేదే అదే పేద వితంతు కథ కూడా అంటారు. ఇన్సులిం దేవ కానుకలు పెట్టి ఉంటాయి, దాదాపు అన్ని దేవాలయాల్లో అలాగే ఉంటాయి. అయితే ఇక్కడ అన్ని వైపులా దగ్గరలోనే ఉన్న పెట్టెల్లో వచ్చిన భక్తులంతా కూడా కానుకలు పెట్టేవాళ్ళు. ఓ రోజు యేసు గమనిస్తూ ఉన్నాడు, చాలా మంది ధనికులు వాళ్ల సాహసు కొద్దీ వేస్తా ఉన్నారు, మరికొందరైతే ఇతరులు గమనిస్తున్నారని ఘనంగా గొప్ప కోసం ఎక్కువగా కానుకలు పెట్టారు, మరికొందరైతే అందరి దృష్టి ఆకర్షించేలా వేశారు. ఎవరు ఎంత వేసినా వాళ్లకు ఉన్న దానిలో అతి కొద్ది మాత్రమే కానుక ఇచ్చారు. కానీ ఒక పేద వితంతు ఎవరూ లేని అనాథైన స్త్రీ మాత్రం తనకున్నదంతా, అంటే 2 రాగి నాణ్యాలు మాత్రమే వేసింది. ఆ 2 రాగి నాణ్యాలు అంటే మనం 2 పైసలు అనవసరం, బహుశా ఆమె దగ్గర ఉన్నదంతా అంతే, అదే వేసింది. యేసు గమనించాడు, అంతా వాళ్ళకున్న సమృద్ధిలో నుంచి కొంత వేశారు, కానీ ఈమె లేనిలో తనకున్న జీవనమంతా వేసేసింది. అది చాలా పవిత్రమైన కానుక, గొప్ప కానుక. అందరికన్నా ఆమె చాలా గొప్పది. దాతృత్వంలో చాలా ఘనమైనటువంటిది, మనస్సు విశాలమైనటువంటిది, ప్రపంచంలో ఎందరికో ఆదర్శప్రాయమైనటువంటిదని యేసు ఆమెను కీర్తించాడు. ఇది కథ. ఈ కథలో మనం తెలుసుకోవలసినటువంటి సత్యాలు ఎన్నో ఉన్నాయి. నిజానికి కుడి చేతితో చేసేదానం ఎడమ చేతికి తెలియకూడదని అంటారు. అయితే మనకున్న సంపదలో చాలా తక్కువ భాగం దేవుడికిస్తూ ప్రపంచానికి తెలిసే విధంగా మహా ఆర్భాటంగా ఊరేగింపులు చేసి పత్రికలో వేసి టీవీలో చెప్పి ఫేస్బుక్ లో పెట్టి ట్విట్టర్ లో పెట్టి పోస్ట్ చేసి మహా గొప్పగా ఆర్భాటం చేస్తాం. అదే వద్దన జీవన హెచ్చరిక. దానం ఎప్పుడు గుప్తంగా ఉండాలి. ఇచ్చేది ఏదైనా సరే మనస్ఫూర్తిగా సంతోషంగా రహస్యంగా దేవునికి ఇస్తే అది దైవార్పితం అవుతుంది. అలాగే మరో కథ, మనకున్న వస్తువులు చాలా అపురూపంగా దాచుకుంటాం. అది మనం సంపాదించేదైనా, తల్లిదండ్రులు ఇచ్చిందైనా, ఇష్టమైన వారి ప్రేమ కానుకలైనా ఏదైనా కానీ కొన్నిటి మీద మనకు మమకారం ఉంటుంది. అలాంటి వస్తువు పోతేను కనపడకుండా ఉంటే ఎంత బాధేస్తుంది, మనసు కకాబికలమైపోతుంది. ఏదో దిగులు, ఏదో వేదన, ఏదో లోటు అయితే వెదగ్గా మళ్ళీ కనిపిస్తే ఎంత ఆనందపడిపోతామో. ఆనందం పట్టపట్టగా లేకుండా ఉంటుంది. అదే ఆనందం అందరితో పంచుకుంటాం. అదే ఈ కథ. పాలస్తీనా ఇజ్రాయెల్ దేశాలు సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఒకే ఒక గది ఉంటుంది. అందులోని వంట, అక్కడే భోజనం, అక్కడే పడక, పైగా ఇరుగ్గా ఉండే గదులు, దానితో సరిగ్గా వెలుతురు కూడా ఉండదు. అది వాళ్ళ స్థితి. అటువంటి పరిస్థితుల్లో ఓ యువదైన స్త్రీ కాపలం చేసుకుంటూ ఉంది. పెళ్లి సమయంలో ఆమె పుట్టింటి వాళ్ళు కొన్ని నాణ్యాలు ఇచ్చారు. అవసరానికి ఇబ్బంది వచ్చినప్పుడు అవి వాడుకోవచ్చని భద్రంగా దాచుకునేవాళ్ళు. సాధారణంగా మన వాళ్ళు స్త్రీలు చీర కట్టుకున్నట్టే వాళ్ళ వస్త్రధారణతో పాటు తల ముసుగు వేసుకోవడానికి పై వస్త్రంగా కప్పుకోవడానికి ఓ పరికిణి లాంటిది ఉంచుకునేవాళ్ళు. ఆమె చెందున వాళ్ళు పుట్టింటి వాళ్ళు ఇచ్చినట్టు నాణ్యాలు కట్టుకుంది, భద్రంగా ఉన్నాయి. ఎప్పుడు ప్రతిరోజు అలాగే కట్టుకునేది. ఓ రోజు వాటిలో ఓ నాణ్యం జారిపోయింది, అంటే వెతికింది, చిపురుతో ఊడ్చింది, అంతా వెతికింది, కనిపించలేదు. దీపం వెలిగించి వెతికింది, కనిపించలేదు. వస్తువులన్నీ తీసి వెతికింది, ఎక్కడో ఓ మూలం దొరికింది. ఎంత సంబరపడిపోయిందో, అంటే తన ఆనందాన్ని ఇరుగు పొరుగు వాళ్లతోనూ పంచుకుంది. ఇది చాలా చిన్న కథే. అయితే ఇందులో గూఢమైనటువంటి అర్థం ఒకటి ఉంది. నిజానికి పుట్టింటి నుంచే ప్రతి వస్తువు కూడా ఆడపిల్లకు అపురూపంగా ఉంటుంది. అది నాణ్యం పోగొట్టుకుని తిరిగి పొందడం అనేటువంటిది అదృశ్యకం. దేవుడు కూడా మనుషుల మనస్తత్వాలను గురించి ప్రశ్నిస్తున్నాడు. దైవ భయం ఉండి దేవునికి దూరమైన ప్రతి ఒక్క విషయం కూడా దేవుడు చింతిస్తున్నాడు. తిరిగి లభించినప్పుడు, అదే తిరిగి దేవుని మార్గంలోకి వచ్చినప్పుడు దేవుడు ఆనందిస్తాడు. అలాంటి ఆనందం నిజ జీవితంలో మనకందరికీ కలగాలి. ఆ సంబరం ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. మానవులు ఎప్పుడూ దైవ కార్యంలోనూ దేవుని పవిత్ర జీవనంలోనూ దాపాలి. అది ఉత్తమమైనటువంటి జీవితాన్ని దారితీస్తుంది. జీవితం నిత్యం ఆనందమయం అవుతుంది. అదే నిత్య సత్యం. సంతోషమే సగం బలం. సంతోషమే సర్వ సంపదలకు మూలం.
ఇంతవరకు బైబిల్ కథలు విన్నారు. సమర్పణ ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి.